పుట్టిన దగ్గర నుంచి తేనె రూపంలోనూ తల్లి పాల రూపంలోనూ ఆహారం స్టార్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత జీవితంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆహారం కావాలి. ఈ దత్త సాంప్రదాయ గురువుల్లో మనం చాలా స్పష్టంగా గమనించేది ఏంటంటే వాళ్ల దగ్గర ఆహార లోపం ఉండదు. వాళ్ళ చరిత్రలు మిమ్మల్ని చదవమనేది ఎందుకు అంటే మనం ఆహారం కోసం ఇంత గాభరా పడిపోతాం. మన పిల్లవాడిని హెచ్చరించాలి, వాడి వాడు చదువుకోకపోతే ఏమైపోతాడు? చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మాస్టర్ మా అబ్బాయిని మీరు బ్లెస్ చేసేయండి, వాడు బాగా చదువు రావాలి, మార్కులు రావాలి. ఎందుకు? ఎందుకు వాడు బాగా చదువుకోండి? చదువు రావాలని కాదు, చదువుకుంటే ఉద్యోగం వస్తే తిండగలుగుతాడు. ఉద్దేశం అదేనా, లేకపోతే వాడు చదువుకోవాలన్నా? నిజంగా చెప్పండి. అంతేత మీరు అదే అడిగే వస్తే ఈ దొంగ తిరుగుడు ఎందుకు? చదువు రావాలి, అది రావాలి అని మా వాడికి తిండి లోటు లేకుండా చూడండి మాస్టర్ నడవచ్చుగా. అది చాలా ఈజీ. చదువు రాని వాడికి చదువు చెప్పించడం బ్రహ్మవాడికి బ్రహ్మం కూడా తరం కాదు. కానీ ఆహారం ఇవ్వటం చాలా సింపుల్. కానీ మీరు అంతా దొంగ తిరుగుడే, డైరెక్ట్ గా ఏం అడగదు. దత్త సాంప్రదాయంలో మొదట నేర్చేది అది. ఆహారమే మీకు కావాలనుకుంటే మీరేమి కష్టపడక్కర్లేదు. దాస్ మలూకా అని, మలూకా దాస్ అక్బర్ టైంలో ఒక దత్త అవతారం. ఆయన శిష్యులకి ఒక శ్లోకమే వచ్చు, దోహ అంటారు హిందీలో దాన్ని, అజిగర్ కరే న చాకరి, అజిగర్ కరే న చాకరి. అర్థమవుతుందా కొంచెం కొంచెం? అజిగర్ అంటే కొండ చిలువ, కరే చెయ్యదుట, నా చాకరి చాకరీ చేయుట కొండ చిలువ. అది పనిచేయటానికి వస్తుందంటే మనం పనిస్తామా ఏంటి? దాన్ని ముందు మనం భయపడి పారిపోతాం. అంత అజిగర్ కరేన చాకరి పంచి కరేన కామ్. పిట్ట ఏం పని చేస్తుంది? ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉంటుంది. సత్కే దాత కహజే సత్కే దాత రామ్. రాముడు రామనామము అనేటువంటి అందరికీ భోజనం ఇస్తుంది. దాస్ మలూకా కహజే సత్కే దాత రామ్. దాస్ మలూక్ అంటే మలూకా దాస్ అనేటువంటి అవధూత ఏం చెప్పాడంటే అందరికీ తిండి ఇచ్చేది రాముడే. పిచ్చాడ ద్వారా మీరు ఈ పన్ను పాటు అవి ఎందుకు చేసుకుంటున్నారు? మన అర్థం అది, మనకది చాలా ఇష్టం. పన్ను లేకుండా గడిపోతే చాలా హాయిగా ఉంటుంది కదా. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే దత్త చరిత్రలలో ఏ గురువు దగ్గరైనా ఈ ఆహారాన్ని మల్టిప్లై చేసే లక్షణం కనిపిస్తే అతనిలో ఆ గురుతత్వం ఉన్నది అన్నది గుర్తించండి. ఇంకో విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక నియమం నేను గమనించాను విదేశాలలో. ఎడ్గర్ కేసీ అని, అదో దత్త అవతారం. నేను అలా కళ్ళు మూసుకుని తన దగ్గర అతనికి ఏ పేరైనా చెప్పేస్తే ఆ పేరు యొక్క పూర్వపు ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో, ఇదివరకు జన్మల్లో ఏం చేశాడో, ఈ జన్మల్లో ఇదివరకు జన్మల యొక్క కర్మ ఫలిపాతం ఎలా ఉన్నదో అవంతా చెప్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్పింది మీరు దయచేసి బయట మాత్రం చెప్పకండి, చాలా రహస్యంగా ఉంచండి. ఇచ్చేంటే మీరు బయట చెప్పారనుకోండి చాలా అనర్థాలు జరిగిపోతాయి. ప్లస్ నేను చెప్పానని నేను ఒప్పుకోను, అంచేత ఆ మాటకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మా మాస్టర్ చెప్పారండి, అందుకని నేను చెప్పాను. అంటే నేను చెప్పలేదు, నేను ఎక్కడ చెప్పాను? నేను దొంగ టేపులు ఎన్ని చేస్తున్నారు? టేపులు సాక్ష్యం కోర్టులో ఒప్పుకోరు కదా. ఫోటోని కూడా ఒప్పుకోవటం లేదు, బతికిపోయాను. మీరు ఫోటో తీసుకున్నా చెప్పారు ఇప్పుడు అది. అందుకే అతను ధైర్యం, ఇదివరకు వస్తే టేప్ చేస్తే భయపడేవాడు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది టేప్ చేసినా ఏం పర్వాలేదు. వీళ్ళు మ్యానిపులేట్ చేశారు టేప్ని. అనేక మంది దేశాధినేతలు ముఖ్యంగా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఒకప్పుడు హోటల్లో అన్నం వడ్డించిన వారే. దాని భావం మీకు అర్థమవుతే చాలా విషయాలు మీకు బోధపడతాయి. నేను చెప్పాను అర్థమైందా? దేశాధినేతలు అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు అన్నాన్ని సరి చేసిన వాళ్లే. ఎడ్గర్ కెసీ అనేటటువంటి వాడు ఒకటి చాలా స్పష్టంగా చెప్తాడు ఒక వ్యక్తి గురించి. ఇతని కింద జన్మలో అందరికీ ప్రేమగా భోజనం వడ్డించాడు కనుక ఈనాడు ఆ దేశానికి ఇతను రాష్ట్రపతి పదంలో ఉన్నాడు. అంటే మీరు రాష్ట్రపతి పదం పొందాలి అంటే మీకు చదువులేం ఒక్కర్లే, అన్నం ప్రేమగా వడ్డిస్తే చాలు. ప్రేమగా వడ్డించాలి అది. మీరు మనం అన్నం వడ్డిస్తే చాలు అనుకుంటే ప్రెసిడెంట్ అయిపోవాలంటే ఎవరు? ప్రేమగా వడ్డించాలి. మల్లాది వెంకట కృష్ణమూర్తి పేరు విన్నారా మీరు ఎవరైనా? నవలి జయం అని ఒక నవల రాశాడు, రీసెంట్ నవల. అందులో ఈ విషయాలు చాలా స్పష్టంగా చర్చించాడు. ఆహారము మనం ఎవరికి పెట్టినా ఆ దేశానికి నేత అవుతామంటే అర్థం ఏంటో ఊహించుకోండి. ఋషులు అందజేసిన గృహస్థ ధర్మము ఎంత ప్రముఖమైనదో, అన్నం వండి పెట్టడం అన్నది ఎంత ప్రముఖమైనదో, దత్త సాంప్రదాయంలో మొట్టమొదటిది అది ఇచ్చిన వాళ్ళకి ఆహారం. కానీ ఆ ఆహారం పెట్టడం అనేది ప్రేమగా పెట్టాలి, మనస్ఫూర్తిగా పెట్టాలి, ఇష్టపడి పెట్టాలి. కావాలంటే నువ్వు మనసును అనుకో, ఏముంది నెక్స్ట్ జన్మలోనూ నేను ఇక్కడ రాష్ట్రపతిగా వచ్చినప్పుడు ఇదంతా వసూలు చేసుకుంటాను, ఈ వేసేస్తాను దీని మీద అంతా ట్యాక్సులు, నువ్వు అనుకో దానికి. కానీ చెయ్యిది. ఎందుకంటే నువ్వు ఏమనుకున్నా ఆచరణ చాలా ముఖ్యం. చాలా మంది ఏమనుకుంటారు అంటే భావం ముఖ్యమని, భావం కాదు ఆచరణ ముఖ్యం. ఇంకోళ్ళెవరినో చంపేస్తాను అన్నావు అనుకో, నీకేం ఉరిశిక్షపడదు. చంపేస్తాను అని అనుకుంటే ఉరిశిక్ష ఏం పడదుగా, చంపితే ఉరిశిక్ష పడుతుంది. ద రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ. కరెక్ట్ గా కనుక మన ఆచరణ ఉంటే, ఎందుకంటే మనస్సు నిగ్రహించుకోవటం మహామహామహులకే తగ్గు కుదరదు, కానీ అన్నం పెట్టడం చాలా ఇది. అందుకే సిద్ధిసాయి యొక్క అనేక కఠోరమైనటువంటి నిబంధనలో వెంకటేశ్వర స్వామి కూడా అది చెప్పాడు, ఆకలిగా ఉన్నవాడికి. కానీ ఆ కండిషన్ మనం మర్చిపోతాం, ఆకలిగా ఉన్నవాడికి అని. ఆకలిగా ఉన్నవాడికి నువ్వు పెట్టాలి తప్ప, బాగా కడుపు నిండుగా ఉండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాడు, వాడు మీ ఇంటికి వచ్చాక వాడు భోజనం తీసి వచ్చానని విన్నా మీరు వినకుండా వాడికి భోజనం పెడతానంటే, మీరు వాడికి పెట్టిన భోజనం వల్ల ముందు వాడికి నానా బాధలు వస్తాయి. కామన్ సెన్స్ పోయింది మనకి చాలా చోట్ల. ఆర్తిగా ఉన్నవాడికి, బాధ ఉన్నవాడికి, ఆకలి బాధ, బాధ అంటే నా ఉద్దేశం ఆకలి లేనిది, వాడు పొందలేకపోతున్నాడు, నువ్వు వాడికి పెట్టాలని లేదనుకో, ఏమన్నాడో తెలుసా సాయి, నేను కాదు దుఃఖముఖలో ఉన్నావు, అడుగు తింటావా అనబాక, పెట్టని ఏ కారణం చేత నువ్వు పెట్టలేకపోతున్నావు నువ్వు చెప్పు కావాలంటే వాడికి, లేదు అంటే మర్యాదగా చెప్పి వాళ్ళని మాత్రం విధల కొట్టకు. జత దత్త సాంప్రదాయంలో పొద్దున చదువుకున్న మూడు నియమాలు ఏంటి? మొట్టమొదటిది కృతజ్ఞత. కృతజ్ఞత అనే లేనటువంటి వాడికి దత్తుడు దర్శనం ఉండదు, అసంభవం. అడుగున కృతజ్ఞత. ప్రతి చోట కూడా ఆ దత్తుడే మనకి మార్గదర్శనం చేయిస్తున్నాడు. ఒక విశేష సంఘటనలోనే కాదు, అసలు మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆ దత్తశక్తి ఉండటం వల్లే పనులు జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ లేకపోతే మన పనులు ఏమీ జరగవు. తప్పు చెప్పానా నేను? నేను తప్పు చెప్పినట్టున్నాను. ఏ విధంగా అయితే లేకపోతే కరెక్టేనా అది? ఏం జరుగుతాయి చెప్పండి. ఎలక్ట్రిసిటీ లేక నువ్వు మాట్లాడుతున్నావు, ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ బ్రెయిన్లో. బ్రెయిన్లో ఎలక్ట్రిక్ ఇంపల్స్ లేకపోతే నువ్వు మాట్లాడలేవు. మోటార్ నుంచి సెన్సరీకి, సెన్సరీ నుంచి మోటార్ నుంచి వచ్చేది మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇంకా యాక్చువల్ గా కుండలిని శక్తి అనేటటువంటిది ఒకప్పుడు చాలా విచిత్రమైనటువంటి శక్తి అయి ఉండవచ్చు గాక, కానీ మీరు ఆడుకుంటున్నది ఎలక్ట్రిసిటీ పేరుతో కుండలిని శక్తే. కానీ ఆ కుండలిని శక్తి పరమాణువుల్లో ఉండేటటువంటిది, సిలికాన్ కాపరు వాటిలో ఉండే కుండలిని. దానికే ఇంత శక్తి ఉంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి కుండలికి ఎంత శక్తి ఉంటుంది? చేత కుండలిని శక్తికి మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటి శక్తి ఏంటి అంటే ఈ మొత్తం సృష్టిని నడిపిస్తున్నటువంటి శక్తి. దానికి మీరు కృతజ్ఞులే ఉండాలి. దానికి ఒళ్ళు మండింది అనుకోండి, ఎక్కడో డిస్కనెక్షన్ ఇచ్చింది అనుకోండి బ్రెయిన్కి, ఇంత పెద్దవాడు అవుట్. ఆ డిస్కనెక్షన్ ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో అవుడికి తెలియదు. ఇంకేత విశ్వాన్నన్నింటినీ నడిపించేటటువంటి ఆ శక్తికి మొట్టమొదట మీరు సమర్పించుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత. ఆఖరికి భూమి మీద అడుగు పెట్టే ముందు నిద్ర లేచినప్పుడు భూమికి ఆదర్శించిన స్వామా, నేను నీ మీద కాలు పెడుతున్నాను, నాకు అర్హత లేదు నీ మీద కాలు పెట్టడానికి అని క్షమాపణ వేరుకుని కాలు పెట్టమంటాడు ఋషులు. కృతజ్ఞత అసలు అది మిస్ అయిపోయా మనం, అది నేర్చుకుందాం. కృతజ్ఞత భావం, ఇట్ ఈజ్ ఏ ఫీలింగ్. కృతజ్ఞత చూపించేది కాదు. నువ్వు బాధ ఉంటే అది రకరకాలుగా బయటకు వస్తుంది. అరుపుల ద్వారానో, ముఖ కళ మార్పు ద్వారానో, కోపం ద్వారానో, తిక్కటాలు, ఇదంతా దేనివల్ల అంటే లోపల బాధ ఉంది కనుక. అందుకే కృతజ్ఞత అనేది నీలో ఉంటే అది రకరకాలుగా నీలోంచి బయటకు వస్తుంది. అది దత్తుడికి చాలా ఇష్టం. కృతజ్ఞత ఎలా చూపించాలో అన్నది దత్తుడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. రెండోది ఏం చెప్తాను నేను, మల్టిప్లికేషన్. ఏదైనా కూడా మల్టిప్లై చేసేయాలి. అది మీరు దత్త చరిత్రలు, మిమ్మల్ని 5 దత్త చరిత్రలు ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పాను ఈ నెల లోపల. ఏంటవి? శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోటి స్వామి, మాణిక్య ప్రభువు, ఇష్టదీశ్వరు. ఈ 5 చెప్తూ నేను మీకు ఇంకోటి కూడా ఇది చెప్పాను నేను. ఇంకా వచ్చే దత్తావతారాలన్నీ కూడా ఈ 5 దత్తావతారాల్లోనే సమస్యపోతాయి. ప్రపంచంలో సృష్టి అంతా సమస్యపోయింది. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉన్నది ప్రపంచం. అలాగే ఈ గురుతత్వం అంతా కూడా ఈ 5 దత్త స్వరూపాలలో ఇమిడిపోయి ఉన్నది. అంచేత సిద్ధిసాయి తర్వాత చాలా మంది నాతో చెప్పింది, అడిగింది ఏంటంటే సిద్ధిసాయి తర్వాత దత్తావతారం లేదు అని. అంటే నువ్వు బీఎస్సీ పాస్ అయిపోయిన తర్వాత ఇంకా కాలేజీ నుంచి బీఎస్సీ ఇంకా రాలేదయ్యా, అదేంటి ఇంత ఆశ్చర్యం అన్నాను. అదేంటి, చాలా మంది వచ్చారు బీఎస్సీ అని. మరి అదేనాయినా, మరి దత్తావతారాలు చాలా మంది వస్తూ ఉంటారు. ఇది ఎందుకు అర్థమవుతుంది నీకు? కానీ ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థమండి. ఈ కాన్సెప్ట్ సిద్ధిసాయి తర్వాత ఏర్పడినదే, సిద్ధిసాయి ముందు లేదు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మానవ జాతి చాలా అదృష్టం చేస్తున్నటువంటి మానవ జాతి. ఆ అదృష్టం మీకు ఎందుకు అర్థం కాదు అంటే అదృష్టవంతులు మీరు అయిపోయారు కనుక. ఆ అదృష్టం లేని వాళ్ళకి ఈ అదృష్టం వచ్చింటే తెలిసేది తేడా. పద్యం ఏదో చెప్తాడు, ఆకలిగా ఉన్నవాడికి ఆకలి బాధ తెలుస్తుంది కదా, మిగతా వాడికి ఆకలి బాధ పుస్తకాల్లో చదివి చదివింది అర్థం కాదు. నాకు ఈ మాట వింటే చాలా నవ్వు వచ్చేది. కానీ కాశీలో ఉన్నప్పుడు కొన్ని విశేష పరిస్థితుల్లో 40 రోజుల వరకు నాకు ఆహారం దొరకలే, రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని, బయటకు వెళ్తూ ఉండేవాడిని. మొదట 10-15 రోజులు కోజు, దాని తర్వాత వచ్చింది ఎవరింటికైనా వెళ్తే నా దృష్టి వంటింటి మీద ఉండేది. ఇంకేంటే నార్త్ ఇండియాలో ఒక విశేషమైనటువంటి కల్ట్ ఏంటి, అలవాటు ఏంటి అంటే మంచి నీళ్ళు తినేవారు. ఏమీ లేకపోతే కనీసం ఒక బెల్లం ఉండేనా ఇస్తారు, అదేనా చాలనిపించారు నాకు. అది కూడా ఇచ్చేవాడు కదండి నా అదృష్టం అనమాట. అప్పుడు నా కర్మ అది. అప్పుడు అర్థమైంది, ఓహో ఆకలి ఇలా ఉంటుందా, ఎందుకు ఆకలి ఇచ్చినప్పుడు దొంగతనాలు చేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. మనకు అర్థం కాదు అది. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే అర్థం అవుతుంది, కానీ ఆ పరిస్థితి మీకు రాకూడదు. నేను అనుకోవటం కాదు, దత్తుడు సామ్రాజ్యంలో మనం ప్రవేశించాం కనుక ఇంకా పరిస్థితి ఉండదు. కానీ మీరు చెప్పటం బాగానే ఉంది మాస్టర్, మరి పేపర్లో వాటిలో అవంతా చూస్తూ ఉంటే మిస్మేనేజ్మెంట్. మిస్మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, జర్మనీలో అక్కడ నాకు ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అదే కాలంలో రోజుకి 480 మిలియన్ టన్నుల గోధుమ జర్మనీ సముద్రంలో వాయిస్తుంది. స్టేట్మెంట్ ఇది, పేపర్ స్టేట్మెంట్. ఒక పక్క తిండికి లేక ఇంకైతే ఇప్పుడున్నటువంటి ఆకులు సాగులు ఆత్మహత్యలు మన గవర్నమెంట్ యొక్క దత్త ప్రభు యొక్క కాన్సెప్ట్ తెలియకపోవటం, సమన్వయం లేకపోవటం. లేకపోతే అక్కడున్న నువ్వు సముద్రంలో పారబోసే నువ్వు ఇక్కడ పంపిస్తే అసలు అవిడికి ఆకలి ఉండదు. మిస్మేనేజ్మెంట్కి దత్తుడేం చేస్తాడు, నీకు కావలసినంత అమలు చేసి నువ్వు తిను నాయన అంటే నేను తినవండి, ఈ గీత గీసేసాము, ఆ గీత వాపేస్తున్నాము మా శత్రువులు. అందువల్ల ఈ గురు పూర్ణిమ నుంచి మనం తీసుకున్నటువంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాన్ని 10 మందికి వెళ్ళి చెప్పక్కర్లే. మీరు మీకు అవగాహన అవుతే చాలు, మీకు అవగాహన అవుతే చాలు. చీకటి పోగొట్టుకోవడానికి దీపం ఎక్కడికి వెళ్ళక్కర్లే, వెళ్ళాలి అక్కడికైనా. తను అక్కడ వెలిగిపోతే చాలు చీకటి పోతుంది, అక్కడ పోతుంది. చదవండి అది పుస్తకాన్ని ఈ అవగాహనతో చదవండి. భోజనం వెట్టింపవడం కాదు, అక్షయం అవుతుంది. అక్షయ పాత్ర అనేటటువంటి కాన్సెప్ట్ భారతదేశంలోనే ఉంది, మిగతా దేశాల్లో నేను ఎక్కడ చదివినట్టు గుర్తులేదు. ఒక క్రైస్ట్ జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. అంచేత ఈ ప్రిన్సిపల్స్ కనుక మనం పెడితే క్రైస్ట్ కూడా దత్త అవుతానే. ప్రేమ, క్రైస్త యొక్క ప్రేమను మించిన ప్రేమ మీకు ఎక్కడా కనిపించదు అసలు. భారతీయ ఋషుల్లో కూడా కనిపించదు ఆ తత్వం. ఇక్కడ మనం ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. ఆహారాన్ని మల్టిప్లై చేయటం క్రైస్తవుని కనిపిస్తుంది. మూడవది ఏం చెప్పాను, నిష్ఠా సదూరి. ఇది చాలా ముఖ్యం మనకి. నిజమే దత్తుడి సామ్రాజ్యం ఏర్పడిపోతుంది. క్రైస్తు కూడా ఆ మాటే అన్నాడు, డివైన్ కింగ్డమ్ ఏర్పడిపోతుంది అంటే అక్కడ ఉన్న రోమన్ సామ్రాజ్యం వాళ్ళకి గాబరా పడిపోయి వీడెవడో రివల్యూషన్ చేసేస్తున్నాడు, మా సామ్రాజ్యం పోతుంది కాబోలు సులువు వేస్తారు. సులువు వేస్తారు, ఆ ఎంపైర్ పోయింది కానీ క్రైస్ట్ ఎంపైర్ ఉంది ఇంకా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవాళ ఏ తారీఖు అని నువ్వు చెప్తే ఆ చెప్పటానికి కారణం ఏంటంటే క్రైస్తు యొక్క, అంటే నీకు ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నువ్వు ఆయన సామ్రాజ్యంలోనే ఉన్నావు, నువ్వు క్రిస్టియన్ అవో కావో నాకు తెలియదు కానీ నువ్వు కాదండి ఇది నా డేట్ కాదు అని మొత్తం గందరగోళం పడిపోతావు. నువ్వు నేను శాలివాహన చెక్కండి అనుకో, ఒక్కడికి అర్థం కాదు నువ్వు ఏం చెప్పావు. సమన్వయం మనకు అర్థం కావచ్చు. నేను నువ్వు అంటున్నావు నువ్వు కాదు క్రైస్తు నేను నమ్మ అని. యూఆర్ లివింగ్ ఆన్ హిజ్ డెత్, ఆయన చనిపోయిన రోజు నుంచి నువ్వు బతికావు. నీ డేట్ ఆఫ్ కలెక్షన్ అంతే కదా నిష్ఠ, అవగాహన. అందరూ అది వింటున్నారా లేదా, అందరూ అది నమ్ముతారా లేదా, మనకనే వస్తుంది అది. నీకు అర్థమైంది కదా, నువ్వు వెలుగు, నువ్వు ఎక్కడున్నావో ఈ సిద్ధాంతాలుగా నువ్వు జీవిస్తున్నంత వరకు నీ దగ్గరికి చీకటి రాదు. సూర్యుడి ముందు దీపం దివిటి ఎంత అంటాం దీపం. ట్యాగోరు ఓ పద్యం రాస్తాడు, సూర్యుడు అస్తమిస్తున్నట్ట, అస్తమిస్తూ చాలా బాధలు ఉన్నట్ట, నా స్థలం ఆవిడ తీసుకుంటాడు అని. సూర్యుడి స్థలం ఆవిడ తీసుకోలేదు, ఇంపాసిబుల్, రెండో సూర్యుడు లేడుగా. అందరూ నోరు ముస్తున్నారు, అడుగుతున్నట్ట, నువ్వు తీసుకుంటావా, నువ్వు తీసుకుంటావా, నువ్వు తీసుకుంటావా, నువ్వు తీసుకుంటావా, ఎవడైనా తీసుకుంటాడా నా స్థలం, నేను అస్తమించిపోతున్నాను, చీకటి వచ్చేస్తుంది. అప్పుడు చిన్న దీపం ఉంది, నేను తీసుకుంటాను ఈ స్థలం అని. అందరూ నవ్వారు, ఎక్కడ సూర్యుడు ఎక్కడ నువ్వు అని. నిజమే సూర్యుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకేసారి చూపించొస్తాడు, కానీ దీపం నీ చేతిలో ఉంటే నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు రెండో అడుగు నీకు కనిపిస్తూనే ఉంటుంది. రెండో అడుగు ముందుకు వేయగలవు కదా, ఒకేసారి నీకు మొత్తం కనిపించకపోవచ్చు. అలాగే ఈ సబూరి, కష్టాలున్నాయి బాధలున్నాయి, ఎప్పటికీ బాధలు తీరేను, కాబరపడక్కర్లే. ఆ సాయి మీద కనుక నిష్ఠ ఉంటే, నిష్ఠ అంటే నేను కొద్దిని చెప్పాను కదా మీకేంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాకు మంచే జరుగుతుంది. దాన్ని మీరు వెళ్ళి అడుక్కోక్కర్లే ఆయన్ని, నాకు చేయిన ఆయన అని. ఇంకేంటే మీరు ఇప్పుడే కోటీశ్వర్లు, ఇంకేంటే మీరు పొద్దున్న నేను మీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తా అంటే చెప్పామన్నారు, అన్నారా లేదా మీరు? మరి 50 లక్షలు 60 లక్షలు వద్దు చీపో అన్నవాళ్ళు, లక్షలంటే కోట్లన్నా మీరు చీపో అని ఉండేవారు. మీరందరూ కోటీశ్వర్లేగా, ఎందువల్ల కోటీశ్వర్లు? ఆ దత్తుని వల్లేగా. అంచేత ఇన్ని కోట్లు మీకు ఇచ్చినటువంటి దత్తుడు మీకు కష్టాలు ఇవ్వడు. కానీ కష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మరి కష్టపడాలి. ఎంత ప్రేమగా చూసే తల్లైనా డాక్టర్ వచ్చి ఫిజియోథెరపీ చేయించాలి అంటే ఏం చేస్తుంది, నాయన బాబు నువ్వు చెయ్యి. జర మనకు వచ్చేటటువంటి కష్టాలు ఆ విధంగా చూసుకుని ఒక చిన్న దీపంలాగా ఈ సిద్ధాంతాన్ని మన జీవితంలో మరవకుండా ఉంటే మనకి కష్టాలుండవు, మనకి చీకట్లుండవు. ఇలా అనేక దీపాలు వెలిగిపోయాయి అనుకోండి, జ్యోతిర్మయం అయిపోతుంది. ఇది అవగాహన చేసుకోండి, బాగా చదువుకోండి. ఆ పుస్తకాలు ప్రకారం మీరు జీవించాలి. మీ జీవితాలలో ఆ చమత్కారాలు జరగాలి, ఇంకోళ్ళ జీవితాల్లో చమత్కారాలు జరిగాయని చదవటం ఎందుకు అంటే అవి మీ జీవితాల్లో కూడా జరుగుతాయి కనుక. అది జరగలేదనుకోండి అది చదవటం వేస్ట్ మీరు, అంతేగా మీకు అది జరగకపోతే ఎందుకు, వాడి జీవితంలో ఏం గొప్పపోతే నాకే. వెంకటేశ్వర అనేవాడు మైసూర్ మహారాజా వెళ్ళిపోతూ ఉంటే నీకేం దయా అని, మనం వాడు వెళ్ళిపోతే నీకేం లాభం. మరి చరిత్ర ఎందుకు చదవమంటున్నాం, ఖచ్చితంగా మీరు ఏ చరిత్రలు చదువుతున్నారో ఆ చరిత్రల్లో జరిగేటటువంటి చమత్కారాలన్నీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతాయి, డౌటే లేదది. అందుకనే ఆ గురుచరిత్ర పారాయణ చేయమనేది. ఆ గురుచరిత్ర పారాయణలో, భాగవత పారాయణలో ఆ పారాయణే మీకు ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించేస్తుంది, డౌటే లేదది. అందుకనే ఆ గురుచరిత్ర పారాయణ చేయమనేది. ఆ గురుచరిత్ర పారాయణలో, భాగవత పారాయణలో ఆ పారాయణే మీకు ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించేస్తుంది. మీరు ఇంజనీరింగ్ బుక్స్ చదువుతారు కదా, మీరు ఇంజనీర్ అయిపోతున్నారు కదా, అవటం లేదా? ఇంజనీర్ ఎలా అవుతున్నారు మీరు? మెడికల్ బుక్స్ చదివితే
మరి యోగులు చరిత్ర చదివితే యోగులు ఎందుకు కారు మీరు? అవ్వకుండా ఎలా ఉండగలరు మీరు? అది ఎందుకు అర్థం అవటండి మీకు? ఒకటే చిన్న తేడా ఏంటి అంటే, ఇంజనీరింగ్ మెడిసిన్ అది చదువుతున్నప్పుడు దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అక్కడ చెప్పిన సూత్రాలని అక్కడ వాడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు, ఆచరిస్తారు, వెళ్ళిపోతారు. యోగుల చరిత్ర చదువుతున్నప్పుడు మీరేమనుకుంటారంటే అనేదో కారణ జన్మదు, ఇంకా ఆయన తప్ప ఇంకా ఆవిడికి ఏం, వాళ్ళేమో కారణ జన్మలని చెప్పుకోలే, మిమ్మల్ని కూడా వాళ్ళు దివ్యాత్మ స్వరూపురాలే అంటారు. కారు డ్రైవింగ్ బాగా వచ్చిన వాడు డ్రైవర్, మీకు కారు డ్రైవింగ్ రాదు, కారు డ్రైవింగ్ మీరు నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వాడు పక్కన కూర్చుంటే వస్తుంది డ్రైవింగ్ మీకు? ఎప్పుడు వస్తుంది డ్రైవింగ్? సీట్లో కూర్చోవాలి కదా, మరి నీకు డ్రైవింగ్ రాదుగా, ఎలా కూర్చున్నావు రాకుండా, ఎలా కూర్చున్నావు మరి రాకుండా, మరి కూర్చుంటే వచ్చేసింది కదా, కూర్చుంటే వచ్చిందా లేదా అంటే కూర్చుని ఏదో చేసావు నువ్వు, ఆ ఏదో ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు చేయాలి. అంటే ఏం చేసావు, డ్రైవింగ్ రాకపోయినా డ్రైవింగ్ వచ్చిన వాడు చెప్పాడు ఇది యాక్సిలరేటర్, ఇది బ్రేక్, దీని మీద కాలు పెడితే వేగం పెరుగుతుంది, దీని మీద కాలు పెడితే వేగం తగ్గుతుంది అని చెప్పాడు. మీకు చెయ్యాలి, అది టెస్ట్ అయిపోతుంది. ఎన్నాళ్ళల్లో వస్తుంది నీకు? చాలా మంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక రోజు వెళ్ళి రెండో రోజు వెళ్ళారు, మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా ఫీజు కడతారు. ఈ జన్మలో రాదు డ్రైవింగ్ వాళ్ళకి, ఒకళ్ళకి 4 గంటల్లోనే వచ్చేస్తుంది. దాన్నే పతంజలి ఏమన్నాడంటే తీవ్ర సంవేగాన మాట, తీవ్రంగా నేర్చుకుంటే ఇవాళే వచ్చేస్తుంది, ఇవాళే మీరు యోగులు. అప్పుడు మీ పేరు మీద మేము సిద్ధక్షేత్ర గెదర్తాం అంతేగా. ఆశ్చర్యం కదా, రేపు ఏమవుతుందో మీరు చెప్పగలరా ఏంటి? సరేనా, కానీ ఇప్పుడు ఇదంతా కూడా చాలా ముఖ్యం. ఏం చెప్పాను అంటే ఆహారం ముఖ్యం, చాలా ముఖ్యం.